శ్రీమద్ భాగవతంలో మనం ఏ అధ్యాయం ర్యాండమ్గా మీరు ఏ ఒక్క అధ్యాయం పట్టుకొని ఓపెన్ చేసి చూడండి, తప్పకుండా అక్కడ ఏదో శ్లోకం ఉంటుంది. అసలు భక్తి అంటే ఏంటి, అసలు ఇంద్రియాలని ఎలా భగవంతుడి సేవలో మనము వినియోగించాలి, ఎలా అయితే ఇక్కడ అంబరీష్ మహారాజు తన ప్రతి ఒక్క ఇంద్రియాలని భగవంతుడి సేవలో వినియోగిస్తున్నారు, ఇదే మాదిరి 11th canto 11th skandamlo 2nd adhyayam 36 shlokam మహారాజు నిమికి నవయోగేంద్రులు భక్తి అంటే ఏంటి ఉపదేశిస్తారు. అక్కడ నవయోగేంద్రులు చెప్తారనమాట. ఈ శ్లోకం చాలా ఫేమస్, మీ ఇంట్లో కూడా చేస్తూ ఉంటారేమో. మేము చిన్నప్పటి నుంచి ఈ శ్లోకాన్ని బాగా పారాయణ చేసేవారము. కాయేన వాచ శ్లోకం విన్నారా, కాయేన వాచ మనసేంద్రియేవ బుద్ధ్యాత్మనైవానుశ్రీ స్వభావాత్. చాలా బాగుంది ఇది శ్లోకం. కాయేన వాచ భగవంతుణ్ణి ఎలా సేవించాలి ఆ నవయోగేంద్రులు మహారాజ్ నిమికి అంటున్నారు. కాయేన వాచ సేమ్ ఈ శ్లోకం మాదిరే. కాయేన వాచ, కాయ అంటే శరీరం, మీ శరీరంతో, మీ శరీరంతో భగవంతుణ్ణి సేవించండి. అది ఎటువంటి శరీరం ఉన్నా పర్వాలేదు, ఒక స్త్రీ శరీరమైనా, ఒక పురుషుడైనా, తెల్లైనా, నల్లదైనా, అమెరికలైనా, ఇండియన్ అయినా, హిందూ అయినా, తెలుగు అయినా, బెంగాలీ అయినా, ఏ శరీరం ఉన్నా భగవంతుడు ఒక సేవలో ఆ శరీరాన్ని వినియోగించండి. కాయేను వాచ, వాచ అంటే వాకు, నీ యొక్క వాకులతోని భగవంతుణ్ణి పూజించండి, ప్రార్థించండి. అయ్యో భగవంతుడు ఒక భక్తి గీతాలు పాడాలంటే, భగవంతుడిని ప్రార్థించాలంటే నా గొంతు ఏం బాగాలేదండి. మీ గొంతు లతా మంగేష్కర్ లాగా ఉండాలనే అవసరం లేదు. మీ గొంతు ఎలా ఉంటే అలానే భగవంతుడి గురించి పాటలు పాడుకోవచ్చు. అంత ఎక్సలెంట్గా ఉంటేనే పాటలు పాడుతాం. నా వాయిస్ బాగాలేదండి, ఏం పర్వాలేదు. భగవంతుడు మీ యొక్క భక్తి భావాన్ని చూసుకుంటారు. మహాభారత్లో ఒక చక్కని కథ వస్తుంది. ఎలా భీముడు ఒకసారి ఆలోచిస్తున్నాడు, అర్జునుడు ప్రతి దాంట్లో నిపుణంగా ఉన్నాడు. అసలు యుద్ధంకి వెళ్తే అక్కడ కూడా అతను కాండివం గురించి అందరు మాట్లాడుకుంటారు. ఏదో సాంస్కృతిక కార్యక్రమాల్లో వెళ్తే కూడా అతను చక్కగా మృదంగం వాయిస్తాడు. అన్నిట్లో తనే గొప్పవాడు. నా ఈర్ష్యతో కాదు, కాకపోతే నేను కూడా అలాంటి ఏదైనా మంచి కళని నేర్చుకుంటే భగవంతుణ్ణి ఆనందం పరచగలుగుతానేమో అని భీముడు ఆలోచిస్తున్నాడు. అతను నిశ్చయిస్తాడనమాట, సరే అయితే నేను పాటలు పాడ కూడా నేర్చుకుంటాను, చక్కగా పాటలు పాడితే భగవంతుడు ఎంత సంతోషమవుతారని. మొత్తం మీద చక్కని కళాకారులు పిలుస్తారు, సంగీతకారులు అందరూ వస్తారు భీముడికి పాటలు నేర్పించడానికి. మనందరికీ తెలుసు భీముడు ఎలా పాటలు నేర్చుకుని ఉంటాడు, మనం ఊహించవచ్చు. అది కూడా హస్తినాపుర తాలూకా రిసెప్షన్లోనే, ఎంట్రెన్స్లోనే. ఇంకా అతను పాటలు పాడుతూ ఉంటే ఎవరు భరించలేకపోతున్నారు, చెవులు మూసి ఎక్కడికి వెళ్ళాలి అర్థం అవ్వట్లేదు. కానీ భీముడికి పాపం ఇక్కడ నువ్వు నేర్చుకోవద్దని చెప్పడానికి ఆ ధైర్యం ఎవరికి లేదు. మొత్తం మీద అందరు ద్రౌపది దగ్గరికి వెళ్తారు. నువ్వు ఒకసారి చెప్పొచ్చు కదా, ఒంటరిగా ఎక్కడైనా ఏ ప్రదేశంలో అయితే ఎవరు లేరు అక్కడ తన సాధన చేసుకుంటే బాగుంది కదా అని వెళ్ళి చెప్తుంది భీముడితోనే. మన ఒక సాధన మరియు ఒక సంగీతం, ఆ రెండు ఎప్పుడైనా ఏకాంతంలో చేయాలి, అందరి ముందు చేయకూడదు అని. భీముడు అంటారు, అవును చాలా చక్కగా అడ్వైస్ ఇచ్చావు, అలానే చేస్తాను. భీముడు ఏం చేశాడు, రెండు కొండల మధ్యలో ఉన్న ఒక ప్రదేశానికి వెళ్ళిపోయారు. అక్కడ ఎవ్వరు లేరు, చక్కగా అభ్యాసం చేసుకుంటున్నాడు. ఆ సంగీతకారులు అందరూ వచ్చారు, హార్మోనియం తబ్ల అతను ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. అదే సమయంలో అక్కడ ఎవరో ఒకడు చాలా పరిగెత్తి 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 వచ్చాడనమాట. ఆయాసం వచ్చేస్తుంది. భీముడు అతనికి అడిగాడు, ఏ బాబు ఇక్కడ వచ్చావు, ఏమైంది? భీముడిని చూసి సిగ్గుపడిపోయాడు. ఏం లేదయ్యా, వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు, ఉండు ఉండు, దేనికి వచ్చావు? వద్దయ్యా, చెప్తే మీరు నన్ను కొట్టేస్తారేమో. ఏం కొట్టను, చెప్పు దేనికోసం వచ్చావు అంటే అప్పుడు అతను అంటాడనమాట, నా గారు తిరిగి 2 రోజుల నుంచి కనిపించట్లేదు, మీరు పాటలు పాడుతుంటే అతనే పాడుతున్నాడేమో అనుకుని మీరు నన్ను కొట్టొద్దు, క్షమించండి అని చెప్తాడు. అప్పుడు భీముడు అనుకుంటాడు, ఓహో అందు గురించి ద్రౌపది నాకు అలా చెప్పిందా, ఒంటరిగా ప్రాక్టీస్ చేసుకోండి నేను, ఇంక నాకు వద్దు పాటలు పాడటం వద్దు ఏది వద్దు అనుకుంటాడనమాట. తర్వాత మరుసటి రోజు భీముడు లేచిన వెంటనే యుధిష్ఠిర్ పిలుస్తారు అర్జెంటుగానే, రా నీతో అర్జెంట్ పని ఉంది. చెప్పండి అన్నయ్య అంటే, నువ్వు ద్వారకాకి వెళ్ళి అర్జెంటుగానే కృష్ణుడిని తీసుకురావాలి, నాకు ఏదో పని ఉంది, కాకపోతే సూర్యాస్తం ముందే నువ్వు వచ్చేయాలి. ఇతను తయారైపోతాడు. సో ఇతను అనుకుంటాడు, స్నానం కూడా చేయలేదు తినలేదు వెళ్తాను అనుకుంటాడు. సో మొత్తం మీద స్నానం చేసుకుని తినేసిన తర్వాత ఏం చేసి ఉంటాడు భీముడు, మర్చిపోయి పడుకున్నాడు. సాయంత్రం అయినప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్ పిలుస్తున్నారనమాట, ఏ భీముడు వెళ్ళేదా, నీకు చెప్పాను కదా పొద్దున ద్వారకకి వెళ్ళి కృష్ణుడిని తీసుకురా, నాకేదో అర్జెంట్ పని ఉంది అని. అప్పుడు భీముడు అంటారు, అయ్యో నన్ను క్షమించాలి నేను మర్చిపోయాను. యుధిష్ఠిర్ మహారాజ్కి చాలా కోపం వస్తుంది, నీకు బాధ్యత అనేది లేదు, చాలా అర్జెంటునే ఉందనే కదా నీకు చెప్పాను, అలా అయినా మర్చిపోయావు అని అతన్ని చాలా తిడతారనమాట. భీముడికి చాలా ఏడుపు వచ్చేస్తుంది, తన గది లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని ఏడుస్తాడు. ఏడ్చి చెప్తాడనమాట కృష్ణుడితోని, ద్రౌపది నీకు పిలిచినప్పుడు నువ్వు వచ్చావు కదా, వచ్చి చీర దానం చేశావు ద్రౌపదికి, అలానే అడవిలో ఉన్నప్పుడు దుర్వాసమని వచ్చినప్పుడు ద్రౌపది పిలిస్తే నువ్వు వచ్చావు, నేను పిలిస్తే రావా, ఈరోజు నేను కోరుకుంటున్నాను నువ్వు వచ్చేయి అని రోదిస్తూ చెప్తాడనమాట భీముడు. అదే నిమిషంలో ఎవరు తలుపు కొడతారు, తలుపు తీస్తే సేవకుడు ఉన్నాడనమాట, రండి మీకు యుధిష్ఠిర్ మహారాజు పిలుస్తున్నారు. భయంతో వెళ్తారు. యుధిష్ఠిర్ మహారాజు భవన్ లోపలికి వెళ్తే ఏం చూస్తాడు, యుధిష్ఠిర్ మహారాజు పక్కనే కృష్ణుడు కూర్చొని ఉన్నారు. అప్పుడు యుధిష్ఠిర్ మహారాజు భీముతో అంటాడనమాట, ఏ అబద్ధం చెప్పడం మొదలుపెట్టావు, కృష్ణుడు అంటున్నారు నువ్వే పిలిచావని. భీముడు అంటారు, లేదన్నయ్య నేనేం అబద్ధం చెప్పలేదు, నీ ద్వారకకి వెళ్ళలేదు. కృష్ణుడు అంటారనమాట, నేనెప్పుడు చెప్పాను నువ్వు ద్వారకకి వచ్చావని, నువ్వు పిలిచావు అని చెప్పాను నేను వచ్చాను. అప్పుడు కృష్ణుడు భీముతో అంటారనమాట, నువ్వు ఇందాక సంగీత కార్యక్రమాలు ఏదో పెట్టుకొని నేర్చుకున్నావు కదా, అది నాకు ఆనందం పరచలేదు, కానీ గది లోపలికి వెళ్ళి ఇప్పుడు ఏడ్చావు కదా, ఆ పిలుపుకే నేను వచ్చాను, అలాంటి పిలుపు నాకు ఇష్టము, అలాంటి పాటలు నాకు ఇష్టం, నువ్వేదో ప్రొఫెషనల్గా హార్మోనియం పెట్టుకునే పాటలు పాడితే అది నాకు నా హృదయానికి తాకదు అని అంటారనమాట. ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, ఏదో ప్రొఫెషనల్గా మనం గొప్పగా ఏదో నేర్చుకుంటే భగవంతుడిని సంతృప్తి పరచగలుగుతాము అనేది కాదు, మనం ప్రేమంతో మనం భావంతో ప్రార్థిస్తే భగవంతుడు తప్పకుండా వస్తాడు. సో కాయేన వాచ, కాయ శరీరంతో, వాచ వాకులతో, మనసుతో భగవంతుణ్ణి ప్రార్థించాలి. అప్పుడు మనం అనుకోవచ్చు, మనసుతో భగవంతుణ్ణి పిలవడం అంటే కష్టం కదా, మనసుని భగవంతుడి పట్ల నిగ్రహించడము, మనసుని భగవంతుడి పట్ల కేంద్రీకరించడము అది ఎంతో కష్టంగా ఉంది. అర్జున్ కూడా అంటాడు కదా, చంచలహి మన కృష్ణ, నేను ఏదైనా కంట్రోల్ చేయగలుగుతాను కానీ మనసుని నేను కంట్రోల్ చేయలేను. సో అలాంటప్పుడు మనసుని భగవంతుడి దగ్గర కేంద్రీకరించాలంటే ఏం చేయాలి, జపం చేయాలి, భగవంతుడు ఒక నామస్మరణము చేయాలి. మనం భగవంతుడు ఒక నామస్మరణం చేస్తూ ఉంటే మన మనసుని మనం నియంత్రించి భగవంతుడికి పట్లు కేంద్రీకరించవచ్చు. మీరు అలానే అంటారు మాతాజీ, మామూలుగా పదహారు మాల చేసినప్పుడే మనసు ఇటువంటి వెళ్ళిపోతుంది, ఎంతో కష్టం. దానిలో కొత్తగా వచ్చింది సెల్ ఫోను, ఆపనే ఆపదు, స్పెషల్లీ జపం చేసినప్పుడుకైనా అది కంటిన్యూస్గా రింగ్ అవుతూనే ఉంటుంది. అసలు ఆ 10 నామ అపరాధాల్లో ఒకటి మనం యాడ్ చేసేయాలి ఈ కలియుగంలో, టు పికప్ సెల్ ఫోన్ వైల్ డూయింగ్ జప నామ అపరాధం పెట్టేయాలి, అప్పుడు అది కరెక్ట్గా ఉంటుంది. భగవంతుడు నామం చేసినప్పుడు సెల్ ఫోన్ ఎత్తడం అంటే అది ఎలా ఉందంటే, స్పీడ్లో వచ్చిన రాజధానికి ఆపేసి లోకల్ ట్రైన్కి సిగ్నల్ ఇచ్చినట్లు, లోకల్ ట్రైన్కి దారిచ్చినట్లు. స్పీడ్లో వచ్చిన రాజధానికి ఆపేసి లోకల్ ట్రైన్కి దారిస్తే అది ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. భగవంతుడు నామం చెప్తున్నాము, సెల్ ఫోన్కి ఫస్ట్ ఇంపార్టెన్స్. ఇక్కడ భగవంతుడు వింటున్నారు. మనం భగవంతుడు నామం తీసుకున్నప్పుడు ఆయన మన దగ్గరకు వచ్చి వింటారు. ఇది మీకు చెప్పాను లేదు, ఒక చిన్న బాబు పడుకుంటూ జపం చేస్తూ ఉంటే వాళ్ళ తల్లి చెప్తున్నారు, ఎందుకు ఇలా పడుకుని జపం చేస్తున్నావు అంటే అతను అంటాడు, నేను ఎక్కడో విన్నాను మనం పడుకుంటూ చేస్తే భగవంతుడు కూర్చొని జపంని వింటారు, మనం కూర్చొని చేస్తే అతను నిలబడి వింటాడు, మనం నిలబడి చేస్తే అతను నృత్యం చేస్తాడు, మనం నృత్యం చేస్తూ జపం చేస్తే భగవంతుడు స్పృహ తప్పి పడిపోతాడు, భగవంతుడికి ఎందుకు ఇబ్బంది పెట్టాలని నేను పడుకుంటూ చేస్తున్నా, నేను పడుకుంటూ చేస్తే ఆయన కనీసం కూర్చొని వింటారు కదా అని. ఇది ఒక నామాపరాధము. భగవంతుడు నామాన్ని చేసినప్పుడు మన మనసుని భగవంతుడి పట్లే కేంద్రీకరించాలి. కాయేన వాచ మనసేంద్రియ, ఇంద్రియాలు మన మొత్తం ఇంద్రియాలని భగవంతుడి సేవలు వినియోగించాలి. మొత్తం ఇంద్రియాలని భగవంతుడి సేవలో వినియోగించినప్పుడు కొందరు అనుకోవచ్చు, యాంత్రికంగా చేస్తే లాభం ఏంటి, మనం ఏదో చేస్తున్నాము కానీ మనసు ఎక్కడో ఉంది అప్పుడు లాభం ఏంటి? కానీ మన ఇంద్రియాలు మన మనసు మనతో లేనప్పుడు ఆ ఇంద్రియాలు పని చేయదు, అది మీరందరూ బాగా గమనించాలి. మనం అలా అనుకుంటాం కానీ ఉదాహరణగానే చాలాసారి మీరు ఏదో మార్కెట్కి వెళ్తున్నారనుకోండి, రోడ్ సైడ్ చాలా షాప్స్ ఉంటాయి, వాళ్ళు ఎవరికైనా వెళ్ళి అడగండి, ఇందాక మా భక్తులు ఇక్కడ నుంచి వెళ్ళారండి మీరు చూసారా, వాళ్ళు అంటారు చూడలేదంటారు. దాని అర్థం వాళ్ళు కళ్ళు మూసుకొని అక్కడ నిలబడారా, కళ్ళు తీర్చి ఉన్నాయి కానీ మనసు ఎక్కడుంది, ఇంకెక్కడో ఉంది. మనసు ఇంకెక్కడో ఉంటే ఆ కళ్ళు తీర్చి ఉన్నా కూడా కనిపించట్లేదు. ఒక అతను ఒక గ్రామంలో యారోలో ఉన్న ఇనుము చిన్నది ఉంటుంది కదా, దాన్ని షార్ప్ చేసుకుంటున్నాడు. షార్ప్ చేస్తున్నాడు, సరిగా అయిందా లేదా చూస్తున్నాడు, మళ్ళీ దాన్ని షార్ప్ చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడి నుంచి రాజా వెళ్ళిపోయాడు, రాజా తాలూకు మొత్తం అంతా సేవకులు, గుర్రాలు, ఏనుగులు అందరూ ఒక పెద్ద ప్రొసెషన్లో బాజా సహిత అంతా చక్క పాటలు పాడుతూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఆ మొత్తం అంతా వెళ్ళిపోయిన తర్వాత ఎవరు అతని దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఇందాక రాజు తాలూకు ఎండోవర్ మొత్తం అందరూ వెళ్ళిపోయారా అంటే, అవునా నేను చూడలేదు, పక్కనే దత్తాత్రేయ భగవాన్ ఉంటే వెంటనే అంటారనమాట, అయ్యో నువ్వే నవ్వు, అసలు నీ మనసుని ఎలా కేంద్రీకరించావు, ఆ ఇనుముని ఆ యారోని బాణాన్ని షార్ప్ చేయడానికి నువ్వు ఏం అక్కడి నుంచి ఎవరు వెళ్ళిపోయారు పట్టించలేదు. దాని అర్థం ఏంటి, మన ఇంద్రియాలతో మన మనసు లేకపోతే ఆ ఇంద్రియాలు చూసినా చూడరు, వినినా వినరు. సో మనం ఆ భయపడే అవసరం లేదు, నేనేదో యాంత్రికంగా జపం చేస్తున్నావంటే నీ మనసు అక్కడ ఉంటేనే నువ్వు చేయగలుగుతావు. చాలామంది అంటారు మేము జపం చేసినప్పుడు మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది, అయితే బాగా గమనించండి, ఎప్పుడైతే మీ మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది ఇక్కడ నాలుక కూడా ఆగిపోయి ఉంటుంది, 100% నాలుక ఆగిపోయి ఉంటుంది. అప్పుడు మీరు ఊహలో వస్తారు, అయ్యో నేను ఆగిపోయాను, ఇందాక జపం చేస్తున్నాను కదా, గమనించారా, మనసు ఉంటేనే జపం చేయగలుగుతారు, మనసు లేనప్పుడు అది ఆగిపోతుంది, ఆటోమేటిక్గా నాలుక ఆగిపోతుంది. సో ఆ టెన్షన్ మనకి లేదు, మన ఇంద్రియాలని భగవంతుడి సేవలు నేను ఏదో యాంత్రికంగా చేస్తున్నాననేది లేదు. కాయన్న వాచ మనసేంద్రియాన బుద్ధ్యాత్మ బుద్ధి, మన ఒక బుద్ధిని భగవంతుడి సేవలో మనము వినియోగించాలి. మీరు పెద్ద ఇంటెలిజెంట్ కాకపోవచ్చు కానీ మన దగ్గర ఎంత బుద్ధి ఉంటే, మన దగ్గర ఏ గుణాలు ఉంటే అదే భగవంతుడి సేవలో మనము వినియోగించాలి. బుద్ధ్యాత్మన, తర్వాత ఏమంటారు, బుద్ధ్యాత్మ నైవ అనుశ్రీత స్వభావ. అనుశ్రీత స్వభావ అంటే ప్యూర్ కాన్షియస్నెస్, మన కాన్షియస్నెస్, మన చేతనాశక్తి, మన చేతనాశక్తిని, మన ఒక కాన్షియస్నెస్ని భగవంతుడు సేవలో వినియోగించడం. కానీ ప్రస్తుతం మన ఒక కాన్షియస్నెస్ ఏ పరిస్థితిలో ఉంది? మన ప్రస్తుతం కాన్షియస్నెస్ కండిషన్డ్. కండిషన్డ్ అంటే బయట ప్రభావాలతో మారిపోయింది. మన ఒక కాన్షియస్నెస్ బయట ప్రభావాలతో మారిపోయింది. మన నిజమైన కాన్షియస్నెస్, నిజమైన చైతన్యం ఏంటి? కృష్ణ చైతన్యం. మనం భగవంతుడి తాలూక దాసులు, మనం భగవంతుడి తాలూక సేవకులు అని అది నిజమైన కాన్షియస్నెస్. కానీ ప్రస్తుతము మనం ఉన్న అసోసియేషన్లో అది మాత్రము మారిపోయింది. ఏదైనా అబద్ధం ఉన్నా కూడా అది 10 సార్లు రిపీట్ చేస్తే అదే నిజమని అనుకుంటాం. ప్రస్తుతం పరిస్థితిలో మన చుట్టూ అందరూ నాస్తికులు. వాళ్ళతో ఉండి ఉండి ఇదే నిజమేమో, ఇలానే ప్రవర్తించాలేమో అని దాన్ని ఒప్పుకుంటున్నారు. ప్రభుపాదుల వారు చాలా చక్కని ఒక కథ చెప్పేవారు. బెంగాల్లో ఈ సమయంలో దుర్గా పూజ చేస్తారు. సో ఈ దుర్గా పూజ సమయంలో వాళ్ళు మేకని బలి చేస్తారన్నమాట. ఒక పంతులు గారు ఒక మేక పిల్లని కొంటాడనమాట. కొనేసి భుజాల మీద పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటే 3 దొంగలు ఆలోచిస్తారు, ఈ మేకని ఎలాగో ఈ పంతులు గారి దగ్గర మనం దొంగిలించాలి. దానికోసం ఒక చక్కని ప్లాన్ వేసుకుంటారు. ఆ ఒక పంతులు గారు గ్రామము అక్కడి నుంచి 3 కిలోమీటర్లు, ఆ మార్కెట్ నుంచి, ఆ బజారు నుంచి ఈ 3 కిలోమీటర్ ఒక ప్లేస్లోని వీళ్ళు చక్కగా ప్రతి కిలోమీటర్లో ఒకరొకరు నిలబడి ఉంటారు. ఎప్పుడైతే ఈ పంతుల గారు మేక పిల్లని భుజాల మీద తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఫస్ట్ దొంగ అంటాడనమాట, ఏ పంతుల గారు బాగున్నారా? ఆ బాగున్నాను. ఇదేంటండి ఈరోజు కుక్క పిల్లని భుజ మీద తీసుకొని తిరుగుతున్నారు? అప్పుడు ఆ పంతులు గారు అంటారు, ఏమన్నావు? కుక్క పిల్ల కాదు, ఇది మేకని కనిపించట్లేదండి, చూడు సరిగ్గా అని కాపం చేసి వెళ్ళిపోతారు. ఇంకొక కిలోమీటర్ అయితే ఇంకొక దొంగ, పంతులు గారు బాగున్నారా? బాగున్నాను. ఇదేంటి కుక్క పిల్లని ఇలా తీసుకొని తిరుగుతున్నారు అంటారు. ఈసారి ఇతనికి సందేహం వచ్చి దింపుతాడు. దింపి చెవులన్నీ సరిగ్గా చెక్ చేసుకుంటాడు. మేకే కదా, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు. ఇంకో కిలోమీటర్ అవుతే ఆ దొంగ మళ్ళీ ఇంకొక దొంగ, మళ్ళీ అతను అదే మాట అంటాడు, ఏంటి పంతులు గారు కుక్కను తీసుకొని తిరుగుతున్నారని. ఇప్పుడు అతను అనుకుంటారు, 3 ముగ్గురు మనుషులు అలానే చెప్పారు, నిజంగా ఇది కుక్క పిల్లేమో, నేనే తప్పు చేస్తున్నాను, అయ్యో బాబు కాపాడేవని తన కాకి మీద పడిపోతారు. అసలు గ్రామంలో ఇలా తీసుకుని వెళ్తే అందరు నా మీద నవ్వేవారేమో అని అది పడేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, నిజానికి 3 సార్లు అబద్ధం చెప్పినప్పుడు దానికి నిజం అనేది అనుకున్నారు. మన పరిస్థితి అలానే ఉంది. పార్టీల్లో వెళ్ళడము, మాసాహారం చేయడము, ప్యాంట్లు షర్ట్లు వేసుకోవడము, ఇదే కరెక్టు, ఇదే బాధ, ఇదే నిజము, ఇలానే ఉండాలి అంటే మనము ఇలానే ఉండాలి, ఇదే నిజం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైనా ధోతి కుర్తాలో తిలక్ వేసుకొని వస్తే మనం ఇలా చూస్తాం, ఇదేంటి ఇలా వ్యతిరేకంగా ఇలా ఎందుకు తయారయ్యాడు ఇతను. సో అబద్ధానికి 10 మంది చెప్తే అది నిజంగా మారిపోతుంది. అదే అంటున్నాను, అనుశ్రిత స్వభావ. కరోతి యద్యాత్, కరోతి యద్యాత్ సకలం పరస్మే నారాయణ ఏతి సమర్పయామి. మన మనసుని, మన బుద్ధిని, మన వాకుని భగవంతుడి సేవలో మనము వినియోగించాలి.